మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోతి చెల్లించుకుంటున్నాం. ప్రభా, గడిచిన రాత్రి మాకు మంచి నిద్ర అనుగ్రహించి మా జీవితంలో మరొక దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోతి చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతయు మా జీవితాలని దృష్టి అంగీకార యోగ్యముగా ఉంచండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతకు మునుపు మనము అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ప్రభు ఉచితమైన కృపను బట్టి 15 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. 16 అధ్యాయం పెండింగ్ ఉండిపోయింది. ఈరోజు ప్రభు చిత్తమైతే 16 అధ్యాయంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు నేను తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయము. ఈ 16 అధ్యాయాల్లో మొత్తం 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాల్లో నుంచి కొన్ని కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనంలో, పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు చేయుడి. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే, క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 ప్రాముఖ్యమైన ఉద్దేశాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటిది, పరిశుద్ధుల కొరకైనా అని ఎవరిని గురించి పౌలు ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంటే, యెరూషలేములో ఉన్నటువంటి సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి సంఘము, లేకపోతే సంఘము, సంఘము గురించి ఏమని మాట్లాడుతున్నాడు? పరిశుద్ధులు. నిజమే, దేవుని వాక్యం సెలవిస్తుంది మనము క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారము. ఒకప్పుడు మనం పాపులముగా, అవిధేయులముగా, మూర్ఖముగా ఉన్నటువంటి వారిని క్రీస్తు తన రక్తములో మనకు ఉదక స్నానము చేసి మనను పరిశుద్ధులుగా మార్చినటువంటి దేవుడు. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పైన స్వభావం, పైన వస్త్రధారణని మార్చగలరేమో కానీ అంతరంగ జీవితాన్ని వారెవరూ కూడా ప్రభావితం చేయలేరు. కానీ నిజమైన దేవుడు మాత్రమే ఆయన బాహ్యాన్ని పట్టించుకోడు, కానీ అంతరంగాన్ని పట్టించుకునే దేవుడు, అంతరంగ జీవితాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఎవరైతే యేసు ప్రభును తమ సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తీసం తీసుకొని మారు మనస్సు పొంది సంఘములోనికి చేర్చబడ్డారో, వీరందరూ కూడా ప్రతి దినము కూడుకోవడం ద్వారా, వాక్యం వినడం ద్వారా, వాక్యంలో బలపడడం ద్వారా, వాక్యం ద్వారా సరిచేయబడడం ద్వారా, వారిలో ఉన్నటువంటి ఒక్కొక్క లోపాలని విడిచిపెట్టడం ద్వారా వారు పరిశుద్ధులుగా తీర్చబడుతూ ఉన్నారు. అది ప్రభు యొక్క కోరిక. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయుండు. అది ప్రభు యొక్క ఇష్టం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. ఈవెన్ మన ప్రభువు కూడా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని నిత్యము వేల దూత గణముల చేత ఆయన కొనియాడబడుచున్నటువంటి వాడు. పరిశుద్ధులైనటువంటి దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. యెరూషలేములో ఉన్న సంఘమును గురించి మాట్లాడుతూ పౌలు పరిశుద్ధుల కొరకైనా అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే సంఘము కొరకైనా అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. సంఘంలో ఏ సమస్య లేదా అలానే కాదు. సంఘంలో మడతైనను కలంకమైనను కల్ముషమైనను ఉన్నప్పటికీ క్రీస్తు తన రక్తము చేత ఉదక స్నానము చేయించి ఎప్పటికప్పుడు సంఘమును పరిశుద్ధముగా ఉంచుతున్నాడు. అంటే ఇక్కడ మనిషి యొక్క గొప్పతనం లేదు, మరలా కేవలం ప్రభు యొక్క గొప్పతనమే. ప్రభువును ఆహ్వానించడం ద్వారా మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. ఇక్కడ మొదటిది పరిశుద్ధత అనే కాన్సెప్ట్ మనం చూస్తూ ఉన్నాం. అందులో నుంచి నేను మీకేం చెప్పానంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒక చిన్న మాట పరిశుద్ధత గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనము పరిశుద్ధ 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 ప్రభు అని పాట పాడితే మనం పరిశుద్ధులమైపోం. పరిశుద్ధతకు సంబంధించిన పాటలను వెయ్యి పాడినంత మాత్రాన పరిశుద్ధుడు కాలేవు. పరిశుద్ధులు అవడం అనేటువంటిది నంబర్ వన్, అది దేవుని కృప అయి ఉన్నది. ఆయన కృప ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులముగా ఉండాలి అని అంటే మన జీవితంలో మన వైపు నుంచి మనం యథార్థత కలిగి జీవించాలి. ఒకవైపు దేవుని కృప, రెండో వైపు మన యథార్థత, లేకపోతే ఎప్పటికీ పరిశుద్ధపరచబడలేము. పరిశుద్ధపరచబడకపోతే ప్రభువుని చూడలేము. కాబట్టి పరిశుద్ధపరచబడడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండవ విషయాన్ని మనం గమనిస్తే కానుక గురించి మాట్లాడుతున్నాడు పౌలు. మొదటిది పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు, రెండవది కానుక గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు చేయండి. గలతీయ సంఘాలకు పౌలు కొన్ని హెచ్చరికల్ని జారీ చేశాడట. ఈ గలతీయ సంఘాలకి పౌలు ఏ హెచ్చరికలనైతే ఇచ్చాడో వాటిని మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ కొన్ని సంఘస్థులు కూడా అదే తెలియపరుస్తున్నాడు. కానుకల విషయమైతే గలతీయ సంఘములకు నేను ఏ కట్టడాలనైతే నియమించానో ఆ ప్రకారమే మీరు కూడా చేయుడి. అదేంటి అంటే రెండవ వచనం అయితే మనకు అర్థమవుతుంది, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిలైన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు చూస్తా ఉన్నాం. ఒకటి, ప్రతి ఆదివారమున కృష్ణనాథ ప్రమే దేవుని బిడ్డారా, ఇది మనకు ఒక సూచన. చాలా మంది ఏమంటారంటే ఆదివారం అనేటువంటిది కాన్స్టంటైన్ చక్రవర్తి క్రీస్తు శకం 321వ శతాబ్దంలో ఆయన ప్రతిపాదించాడు. సో కాబట్టి మీరు ఆదివారాన్ని ఆచరిస్తున్నారు, ఒక అన్యుడు ఇచ్చినటువంటి డేని మీరు పబ్లిక్ హాలిడేగా ఉపయోగించుకొని అని అంటుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆదివారమున వారు సంఘముగా సహవాసముగా కూడుకోవడం అనేటువంటిది మొదటి శతాబ్దంలో లేదా 3వ శతాబ్దంలో కాన్స్టంటైన్ చక్రవర్తి దగ్గర నుంచి వచ్చినది కాదు. ఆదివ సంఘము నుంచే ప్రారంభంలో అత్యధికంగా యూదులు ఉన్నారు కాబట్టి వారు సమాజ మందిరములోనికి వెళ్లి అక్కడ ఆరాధన చేశారు. కానీ అక్కడ వారికి పూర్తి వ్యతిరేకత బయలు వచ్చినప్పుడు వారు సమాజ మందిరములను విడిచిపెట్టి బయటకు వచ్చి చిన్న చిన్న సంఘాలలో చిన్న చిన్న సహవాసములుగా కూడుకొని వాళ్ళు ప్రభుని ఆరాధించడం ప్రారంభించారు. కాబట్టి ఆ సమయంలో వాళ్ళు మనకు ఒక ప్రత్యేకమైన తేదీ ఏదన్నా ఉందా అనంటే అది క్రీస్తు మరణాన్ని జయించి పునరుద్ధారుడని తిరిగి లేచినటువంటి దినము. క్రీస్తు మరణాన్ని జయించి పునరుద్ధారుడని తిరిగి లేచిన దినము మనకు ప్రాముఖ్యం కాబట్టి ఆ దినమునే మనం కలిసి కూర్చొని ఆరాధన చేద్దాం అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. సో ఆదిమ సంఘం నుంచే ఆదివారమున వారు కూడుకొనుట సహజముగా జరిగినది. మరి కాన్స్టాంటైన్ చక్రవర్తి ఏం చేశాడు? దాన్ని అధికారపూర్వకంగా కొంచెం స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే సండే అనేటువంటి దాన్ని పబ్లిక్ హాలిడే చేశాడు. ఇక నుంచి మీరు స్వతంత్రంగా ఆదివారం నాడు ప్రభుని ఆరాధించుకోండి మీ ప్రభుని అని కాన్స్టాంటైన్ చక్రవర్తి దానికి పబ్లిసిటీ ఇచ్చాడు. తర్వాత పబ్లిక్ హాలిడేగా అనౌన్స్ చేశాడు. కానీ అంతకు ముందు నుంచే వారు ఆదివారం సంఘములో కూడుకొనుచున్నారని మనకు అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనిస్తే కానుక గురించి పౌలు మాట్లాడుతున్నాడు. కానుక గురించి పౌలు మాట్లాడుతూ కానుకలు పట్టద్దు, కానుకలు అవసరం లేదు అని చెప్పడం లేదు. జాగ్రత్త గమనించండి, కానుకలు పట్టద్దు అని చెప్పడం లేదు, కానుకలు ఇవ్వద్దు అని చెప్పడం లేదు, కానుకలు తీసుకురావద్దని కూడా చెప్పడం లేదు. ప్రతి ఆదివారం మీరు కూడుకున్నప్పుడు మీరు చందాను పోగు చెయ్యండి, కలెక్ట్ ద ఆఫరింగ్ ఎవ్రీ సండే. యాక్చువల్గా పాత నిబంధన ప్రకారము ఖచ్చితముగా మనము దశమ భాగమునే తీయాలి, పదో వంతు. కానీ న్యూ టెస్టమెంట్ ప్రకారం మనకు పదవ భాగం గురించి ఎక్కడ కూడా లిఖించబడలేదు. మరి ఏం లిఖించబడినదంటే తాను వర్ధిల్లిన కొలది, హౌ మచ్ గాడ్ బ్లెస్సెస్ యూ దట్ మచ్. ఓకేనా? దీన్ని ఇంకా చెప్పాలంటే నీ అవసరత 50 రూపాయలు, కానీ దేవుడు నీకు 100 రూపాయలు ఇచ్చాడు. సో నీ అవసరతలన్నీ 50 రూపాయలతో తీరిపోయినాయి. ఇప్పుడు మిగిలిన 50 రూపాయల నుంచి నువ్వు వర్ధిల్లిన కొలది ఎంత ఇవ్వగలుగుతావో అంత ఇవ్వు. సార్ 50 ఇచ్చేయాలా? కాదు, నువ్వు సనుగు కొనకుండా గొనుగు కొనకుండా ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వు. పాత్ర 10వ భాగం అంటే నువ్వు 10 రూపాయలే తీసి ఇవ్వాలి. ఇప్పుడు పౌలు చెప్పిన నియమం ప్రకారం నువ్వు 20 రూపాయలు ఇవ్వచ్చు, 30 రూపాయలు ఇవ్వచ్చు, 40 రూపాయలు ఇవ్వచ్చు, ఈవెన్ 50 రూపాయలు కూడా ఇవ్వచ్చు. అయితే ఇవ్వగలిగింది సనువు కొనకుండా గొనుగు కొనకుండా ఇవ్వు. రెండవది నీకున్న దానిలో నుంచే ఇవ్వు. నువ్వు అప్పు చేసి పరిచర్యకి ఇవ్వవలసిన అవసరత లేదు. మనిష్టానుసారంగా మనం చాలాసార్లు తొందరపడి అప్పులు చేసేసి, అఫ్కోర్స్ పరిచర్యకే దాన్ని ఖర్చు పెట్టి మరలా దేవుని మీద నిందలేస్తా ఉంటాం. ప్రభా అప్పులు తీరలేదు, ఏంటి ప్రభా నాకు ఎందుకు సహాయం చేయడం లేదు ప్రభా అనుకుంటున్నాను. అప్పుడు దేవుడు అంటాడు, నేను చెప్పానా నీకు అప్పు చేయమని? డిడ్ ఐ సే టు యూ? దట్ ఈజ్ యువర్ ఓన్ డెసిషన్. దట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్. కాబట్టి క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, సంఘముగా మనం కూడుకున్నప్పుడు కానుకను సమర్పించాలా అంటే ఎస్, సమర్పించాలి. కానుకను ఇవ్వాలి. ఎంత అనేటువంటిది నియమం లేదు, కానీ తాను వర్ధిల్లిన కొలది కొంత సొమ్మును నిలువ చేయవలెను. ఎందుకు అనంటే ఇక్కడ పౌల్ రీజన్ చెప్తా ఉన్నాడు. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇతరో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును ఎరుషలేమునకు పంపుదును. నేను కూడా వెలుటి యుక్తమైన ఎడల నాతో కూడా వత్తురు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, రీజన్ ఏంటి అంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘము చాలా బీద సంఘము అని అర్థమవుతుంది. ఒక పక్క సంఘములో ఉన్నటువంటి ఒక భాగము ఆకలితో అలమటిస్తూ బీదరికములో ఉండగా, మరొక పక్క ఉన్నటువంటి సంఘము సమృద్ధి కలిగి ఉన్నప్పుడు, ఈ సమృద్ధి కలిగి ఉన్నటువంటి సంఘము అక్కర్లో ఉన్నటువంటి మరొక సంఘమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా వారు కూడుకున్నప్పుడు అమౌంట్ ని గ్యాదర్ చేసి, ఈ గ్యాదరింగ్ చేసినటువంటి అమౌంట్ ని అవసరతలో ఉన్న ఇతర సంఘాలకు కూడా అందించాలి. ఇది పౌలు ఇస్తున్నటువంటి నిర్వచనం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను, ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ నేను వాస్తవానికి క్రిస్మస్ సీజన్ లో ఎక్కువ గమనిస్తుంటాను దీన్ని. క్రిస్మస్ సీజన్స్ లో ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఉమెన్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, మళ్ళీ సంఘానికి ఒక క్రిస్మస్, ఇన్ని రకరకాలైన క్రిస్మస్లు చేసి లక్షల రూపాయలు డెకరేషన్లకి తగలేసి, లక్షల రూపాయలు సౌండ్ సిస్టమ్లు కానీ దానికని దీనికని మ్యూజిక్లు కానీ డాన్సులు కానీ, లక్షల రూపాయలు లైటింగ్లకి, ఫోటోగ్రాఫర్స్కి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దీపావళి రోజు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? టపాకాయలు కాలుస్తారు సార్, కానీ లిటరల్ గా మీరు ఆలోచన చేస్తే వాళ్ళు కాల్చేది టపాకాయలు కాదు, నోట్లను. అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతికి 500 ఇచ్చి, లేకపోతే 1,000 రూపాయలు ఇచ్చి, 10,000 ఇచ్చి, మరొక పేపర్ లో చుట్టబడినటువంటి ఒక టపాకాయల్ని కొనుక్కొని తీసుకొని వచ్చి వాటిని కాల్చి సంబరం చేస్తున్నారు. నేనంటాను, వాళ్ళు టపాకాయలు కాదు కాలుస్తుంది, షాప్ లో ఇవ్వబడినటువంటి నగదును, డబ్బుల్ని కాలుస్తున్నారు వాళ్ళు. ఇది మనకు చిత్రంగా అనిపించవచ్చు క్రైస్తవులకి, కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్మస్ మనం కూడా ఏం చేస్తున్నాం? డబ్బులు వెల చెల్లించి డెకరేషన్లు, ఆ డెకరేషన్లు 2 రోజులుంటాయి, 3 రోజులుంటాయి. సార్, డెకరేషన్ చేసుకోవడం తప్ప, ప్రీ క్రిస్మస్ చేసుకోవడం తప్ప, తప్పని నేను చెప్పడం లేదండి. కానీ ఆ డబ్బుని ఎక్కడ ఎంత అవసరానికి ఉపయోగిస్తున్నావా, అనవసరానికి ఉపయోగిస్తున్నావా అనేటువంటి ప్రతిదీ లెక్క ఉంటుంది. కుడి చెయ్యి సమృద్ధిగా ఆరోగ్యవంతంగా ఉంది, ఎడం చెయ్యి కుమిలిపోయి ఉంది. ఇప్పుడు కుడి చెయ్యి నాకేం సంబంధం ఎడం చేత్తో? నా వరకు నేను బాగున్నానని సాటిస్ఫై అయిపోతే కుదరదు. శరీరములో ఉన్న అవయవములన్నీ కూడా వేరువేరు అవయవములైనప్పటికీ, వేరువేరు పనితీరులను కలిగి ఉన్నప్పటికీ, అవన్నీ కూడా కలిసి కట్టుగా ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగి పనిచేసినప్పుడే మన బాడీ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. మన శరీరం ఉన్న అవయవాలన్నీ కూడా నీ పనితనం వేరు, నా పనితనం వేరు, నీ పాటికి నువ్వు, నా పాటికి నేను, నీకు నాకు సంబంధం లేదు అని మాట్లాడితే ఆ శరీరం దెబ్బతింటుంది. ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, ఒక పక్క సంఘం ఆకలితో అలమటించిపోతుంది, ఒక పక్క సంఘం ఆకలితో అలమటించిపోతుంది, ఒక పక్క సంఘం వస్త్రహీనతగా ఉంది, ఒక పక్క సంఘం కాల్చబడుతుంది, హింసించబడుతుంది, చంపబడుతుంది, కానీ మరొక పక్క సంఘం సెలబ్రేషన్స్ లో ఉంది. లక్షల రూపాయలు, లక్షల రూపాయలు అనవసరంగా వ్యర్థముగా దేనికి ఖర్చు పెట్టకూడదు, వాటికి ఖర్చు పెడుతూ దారుణమైనటువంటి స్థితిలో ఈరోజు సంఘాలు తయారైపోయాయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది విశ్వాసులకి
కనీసం ఎక్కడ వారి కానుక విత్తాలో కూడా తెలీదు. విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ విత్తుతామా అండి? రాతి నేల మీద విత్తనాలు విత్తుతామా? ముండ్ల తొప్పల్లో విత్తనాలు విత్తుతామా? మంచి నేలను చూసుకొని ఎక్కడ మంచి పంట వస్తుందో చూసుకొని చాలా జాగ్రత్తగా విత్తనాలు విత్తుతామే, పంట కోసం ఎదురు చూస్తామే. ఇప్పుడు ఇష్టానుసారంగా నువ్వు ఎక్కడ పడితే అక్కడ నీ కానుకను వెదజల్లి ఇప్పుడు పంట కోసం ఎదురు చూస్తే ఎలా వస్తుంది? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు పౌలు కానుక గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఎందుకు మీరు వర్ధిల్లను కొలది తీసుకుని రమ్మను అంటున్నాడు అనంటే, మరొక పక్క యెరూషలేములో అనేటువంటి సంఘము అవసరతలో ఉంది, ఆకలితో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. వారికి సహాయం అందించడానికి. కానీ నిజమే బాధాకరమైన విషయం ఏంటంటే, అందరూ కాదులేండి, ఈరోజు కొంతమంది సంఘ కాపర్లు, కొంతమంది కొన్ని సంఘాలు వారు, అందరూ కాదు కొన్ని. సంఘానికి వాళ్ళు వర్ధిల్లను కొలది వాళ్ళ డబ్బులు తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటే దాని అవసరతలో ఉన్న వారికి ఖర్చు పెట్టకుండా, అవసరతలో ఉన్న వారికి ఖర్చు పెట్టకుండా వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకోవడం కూడా జరుగుతూనే ఉంది. అది బాధాకరమైనటువంటి విషయం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన నేను జోర్హట్ లా కాలేజీలో చదువుతున్న సంగతి మీకు తెలిసిందే. ఎగ్జామ్స్ కోసం నేను మరలా వెంటనే వచ్చేసాను. నేను మాకు వైవా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా కాలేజీలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, వాళ్లకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, వాళ్ళ అమ్మగారు ఇంటెస్టైనల్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. సో ఈ అమ్మాయి ఆలోచన చేస్తా ఉంది, అబ్బాయికి ఏదైనా హెల్ప్ చేయాలి, ఎలా హెల్ప్ చేయాలి, ఎవరి ద్వారా జరుగుతుంది అని. ఒక సంవత్సరం రోజులు కలిసి చదివాం కదా, ఈ సంవత్సరం రోజులు నేను వాళ్ళకి సువార్త ప్రకటించకుండా కేవలం ఫ్రెండ్షిప్ చేస్తూ ఒక మంచి రిలేషన్షిప్ ని బిల్డప్ చేసుకున్నాను. సో దాన్ని బట్టి తనకు అర్థమైంది ఏంటంటే, అజయ్జీ ఈ విషయంలో ఖచ్చితంగా ఏదన్నా హెల్ప్ చేయగలడు అని చెప్పి నా దగ్గరికి వచ్చింది. నువ్వు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తావా అంటే ఫైనాన్షియల్ గా. నేను అన్నాను, నన్ను నువ్వు తీసుకుని వెళ్ళు, నేను ఆ కుటుంబాన్ని చూసి వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి అన్నాను. ఒక అవకాశంగా సద్వినియోగం చేసి, ఎందుకంటే ఇప్పటిదాకా మిస్సింగ్ తెగ ప్రజల మధ్యలో ఉన్నాను నేను, కానీ స్థానికంగా ఉన్నటువంటి అసామీస్ ని చేరుకోవడానికి నాకు ఎక్కడ ద్వారం దొరకలేదు. ఇప్పుడు దేవుడు ఒక ద్వారం తెరిచాడు. నేను వెంటనే అక్కడకు వెళ్ళాను, వెళ్ళాను, విజిట్ చేశాను. ఆమెకి దాదాపు 55 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకి ఇంటెస్టైనల్ క్యాన్సర్ వచ్చింది. సో దానివల్ల ఆమె కంప్లీట్ గా వెయిట్ లాస్ అయిపోయింది. ఎంతగా అంటే 26 కేజెస్. ఇప్పుడు 55 సంవత్సరాలు ఆమె, 26 కేజెస్ మాత్రమే తన వెయిట్ ఉంది, 7% మాత్రమే బ్లడ్ ఉంది. ఇప్పుడు తనకు కీమో ఇవ్వాలన్నా గానీ ఇవేమి కూడా సరిపోవు. తన వెయిట్ గెయిన్ అవ్వాలి, తర్వాత తను బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. లిటరల్ గా చెప్పాలంటే నాన్న ముసలోడ్ అయిపోయాడు, అమ్మ మంచం మీద పడిపోయింది, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమారుడు. ఏం చేయాలి? ఇప్పుడు అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత పైన పడింది కాబట్టి చదువు ఆపేశాడు, పనికి వెళ్ళలేరు. ఇప్పుడు కుటుంబం పోషించబడాలంటే అత్యధికమైన క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అసలు వాళ్ళు ఏ దిక్కు లేకుండా చుట్టుపక్కల అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళని వీళ్ళని అడిగితే సాయం చేస్తే, సో అఫ్కోర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళు చాలా పేదవాళ్ళు, పాప దక్షిణ గ్రామం, ఏదో వాళ్ళకి తోచింది 10 or 20 ఇచ్చారు. కానీ అది హాస్పిటల్ తీసుకెళ్లి తీసుకోవడానికే సరిపోయింది, కానీ వైద్యానికి సరిపోలేదు. ఉన్నాయన్ని అమ్మేసి అప్పులు చేసి కూర్చొని ఉన్నారు. సో ఇక వాళ్ళకి ఎలాంటి హోప్స్ నిరీక్షణ లేవు. నేను సరే నన్ను విజిట్ చేసి నన్ను పిలిచారు, వెళ్ళాను, వాళ్ళతో కూర్చో మాట్లాడాను, మన డాక్టర్స్ కి ఆన్లైన్ కనెక్షన్ కలిపాను, డాక్టర్స్ తో మాట్లాడిచ్చాను. మాట్లాడిచ్చిన తర్వాత నేను ఆమె పరిస్థితిని చూసి ఒక చిన్న సాక్ష్యాన్ని ఆమెతో నేను పంచుకున్నాను. చిన్న సాక్ష్యాన్ని, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు జీసస్, ప్రభుకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదమ్మా. ఆమె థర్డ్ స్టేజ్ లో ఉంది. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, దేవుడు నిన్ను స్వస్థపరచగలడు అనంటే, వాళ్ళు అన్నారు, సార్ మా దేవుళ్ళు అందరికీ మేము ముఖ్యం సార్, అందరికీ మేము చేస్తున్నాం సార్ అని అన్నారు. నేను ఇప్పుడు వాళ్ళందరూ దేవుళ్ళు కాదమ్మా, అవన్నీ మనుషుల చేత చేయబడిన వ్యక్తి విగ్రహాలే, నిజమైన దేవుడు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు మిమ్మల్ని బాగు చేస్తాడు అని చెప్పాలి. కానీ అక్కడ అలా చెప్పాల. నేను ఫస్ట్ ఒక రిలేషన్షిప్ ని బిల్డప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. నేను స్టార్టింగే నేనని చెప్పడానికి లేదు. సో ఇప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మా నీకు అంగీకారం అయితే ఒక చిన్న ప్రార్థన చేస్తా సార్, మేము హిందూరం కదా సార్, మా దేవుళ్ళు మాకున్నారు కదా సార్, మళ్ళీ మీరు వేరే ఏదో చేస్తారంటే ఎట్లా సార్ అని అన్నారు. వేరే ఏదో చేయడం కాదమ్మా, నీకు జబ్బు ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, డాక్టర్ గారు నాకు ఈ జబ్బు ఉంది, నాకు వైద్యం చేయండి అని అడుగుతావా? ప్రార్థన అంటే అదేదో మంత్రం కాదమ్మా. ప్రార్థన అంటే నువ్వు డాక్టర్ని అడుగుతున్నావు, నేను డాక్టర్కి బదులుగా నా దేవుణ్ణి అడుగుతున్నాను. అలా అని ఇప్పుడు నేను మతం మారమని నేనేం చెప్పడం లేదు. సరే ఒక పని చేద్దాం, నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు? సార్ నేను కృష్ణుడిని నమ్ముతా. నువ్వు కృష్ణుడికి నువ్వు ప్రార్థన చేయి. అమ్మా నువ్వే దేవుని నమ్ముతావు? నేను శివుని నమ్ముతా. నువ్వు శివుడికి ప్రార్థన చేయి. నేను ఏసైని నమ్ముతా, నేను ఏసైకి ప్రార్థన చేస్తా. నువ్వు ఎవరెవరికి చేసినా గాని ఆమె బాగుపడాలనే కదా, ఆమె బాగుండాలనే కదా. కమ్ లెట్ అస్ డూ ఐ లైక్ దట్ ఓన్లీ అని చెప్పి నేను మేము గ్రూప్ ప్రేయర్ చేయించా. ఈ గ్రూప్ ప్రేయర్ లో ఒక ఆమె కృష్ణుడికి ప్రార్థన చేసింది, ఇంకొక ఆమె శివుడికి ప్రార్థన చేసింది, ఇంకొక ఆంజనేయుడికి ప్రార్థన చేసింది. వాళ్ళ మధ్యలో నేను నిలబడి జీవము కలిగినటువంటి నా యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాను. జీవము కలిగిన దేవా, వీళ్ళందరినీ మీరు దర్శించండి, ఏది సత్యమో ఏది అసత్యమో వీరు తెలుసుకున్నట్లుగా మీరు కృప చూపించండి, మీ చిత్తమైతే ఆ బిడ్డ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. క్రీస్తునందు ప్రేమించండి దేవుని బిడ్డలారా, ముందుగా చాలా ఇబ్బంది పడ్డా నేను ప్రార్థన చేస్తాను అంటే నేనేదో మంత్రాలు చేస్తాను అన్నట్లుగా అనుకున్నారు. మా దేవునికి ఏదో మంత్రాలు చేస్తాను కూర్చోబెట్టి ఇప్పుడు నేను ప్రార్థనగానే మళ్ళా ఈ అన్ని తెప్పించి అన్ని చేస్తారేమో అన్నట్లుగా భయపడిపోయారు వాళ్ళు. నేను చెప్పాను, ఏసైతో ఏసైకి ప్రార్థన చేయడం అంటే అవి ఇవి కొనుక్కొనిచ్చి మంత్రాలు చదివి చేసిన వానికి ఎంతో కంత ఇచ్చి మీరు నష్టపోయేది కాదమ్మా. యేసు ప్రభుకు ప్రార్థన చేయడం అంటే తండ్రితో మాట్లాడుకున్నట్లు మాట్లాడడమే, నీ కష్టం నీ బాధను ఒక తండ్రితో చెప్పుకున్నట్లు చెప్పుకోవడమే. యేసు ఎక్కడ కూడా మతం మారమని చెప్పలేదు, అసలు మతానికి దీనికి సంబంధం లేదు. నీ మతం నీదే తల్లి, నువ్వు చక్కగాను దాన్ని విశ్వసించు, నేను దాన్ని అబ్జెక్షన్ చేయను నీకు. నీ మతాన్ని మార్చుకోమని కూడా నేను చెప్పను. కానీ ఇదిగో నేను ఒకప్పుడు నీకు ఇలాగే ఉన్నాను, నేను వైద్యులు ఎవరు నన్ను బాగు చేయలేకపోయారు, ఏసయ్య దగ్గరకు వచ్చి ఏసయ్య నన్ను బాగు చేశాడు, కాబట్టి ఏసయ్య బాగు చేయగలరా నమ్మకం నాకుంది, ఈ నమ్మకం నీకు ఉండాలని రూల్ ఏం లేదు, కాబట్టి నువ్వు ఏ దేవుని కొలుస్తావో ఆ దేవునికి ప్రార్థన చేయి. నేను ఏ దేవుణ్ణి విశ్వసిస్తున్నానో ఆ దేవునికి నేను ప్రార్థన చేస్తాను, నువ్వు బాగుపడితే అంతే చాలు అని చెప్పి, అమ్మా మీ వైద్యానికి అవసరమయ్యే ఖర్చును కొంతవరకు, అంతా కాదులే కాకపోయినా కొంతవరకు నేను చేయగలిగింది, నేను మీకు సహాయం చేస్తానమ్మా. అయితే నేను ఇచ్చే ఈ సహాయము మిమ్మల్ని మతం మార్చడానికి కాదు, మా దేవుడు అవసరతలో ఉన్న వాడిని ప్రేమించమన్నాడు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయమన్నాడు. సో ఆయన మాకు ఆజ్ఞాపించిన దానిని బట్టి, ఆ ప్రేమను బట్టి నువ్వు అవసరతలో ఉన్నావు తల్లి, ఖచ్చితంగా నేను నీకు ఎంతో కొంత సహాయం చేస్తాను అని చెప్పి మాట్లాడాను. వచ్చేస్తున్నప్పుడు నన్ను ఎవరైతే తీసుకుని వెళ్ళారో నా లా కాలేజ్ స్టూడెంట్, తన ఒక మాట అనింది నాతో, అజయ్జీ వాస్తవానికి క్రైస్తవులు ఏ చిన్న సహాయం చేసినా వాళ్ళు మతం మార్చడానికే ప్రయత్నం చేస్తారు, ఒక బియ్యం ఇచ్చినా ఒక డబ్బులు ఇచ్చినా మతం మార్చడం కోసమే వాళ్ళు చేస్తారు. వాళ్ళు వాళ్ళ మతం గురించే చెప్తారు, మిగిలిన దేవులందరూ మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు, మా దేవుడే గొప్పవాళ్ళని చెప్తారు. నేను అదే విన్నాను, అందుకోసమే మాకు పెద్దగా క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడిన విధానం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నీ దేవునికే నువ్వు ప్రార్థన చేయి తల్లి అని చెప్పి అన్నావు. ఇంకా ఆ దేవుడికి ప్రార్థన చేయదు, ఆ దేవుడు దేవుడు కాదని చెప్పలేదు నువ్వు. అది నన్ను నిజంగా చాలా ఆలోచింపచేసింది. ప్లస్ నీకేం అవసరం వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి? అప్పుడు నేను చెప్పన్నాను, చూడు మతానికి మార్గానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏసయ్య ఇక్కడికి మతాన్ని మార్చడానికి రాలేదు, మంచి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. సో కాబట్టి ఏసయ్య దగ్గరకు వస్తే మంచి మార్గం లభిస్తుంది, ఆ మార్గం మోక్షానికి నడిపిస్తుంది. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకు జబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఆమెకి ప్రార్థన చేశాను, జబ్బు బాగైపోయింది, మరలా ఇంకొక జబ్బు రాదని గ్యారంటీ ఉందా? లేదు, మరలా ఇంకొక జబ్బు రావచ్చు. మనము ఈ మట్టి దేహంలో నివసిస్తున్నంత కాలం జబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అది ప్రాముఖ్యమైనది కాదు. కానీ ఏదో ఒక రోజు మనం అందరం కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టవలసిన వారమే. ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదొక్కటి ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే మంచిది అని ఒక చిన్న మాట అలా వదిలి వచ్చేసాను. లాస్ట్ లో తను అనింది, వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ దట్ క్రైస్తవులు ఎక్కడ అవసరత ఉంటే అక్కడ నిస్వార్థంగా సహాయం చేయడానికి ముందుంటారు. అమ్మాయి కృష్ణుడు భక్తురాలట తన తనింది, నేను హిందూగా పుట్టాను, హిందూగానే చచ్చిపోవాలనుకుంటున్నాను, మా కృష్ణుడు కూడా ప్రార్థనలు వింటాడు. అజిజి నువ్వు భగవద్గీత చదివావా? చదివితే ఎన్ని అద్భుతాలు, ఎన్ని గొప్ప గొప్ప సత్యాలు ఉంటాయో తెలుసా నీకు? నేను అన్నాను, భగవద్గీత నువ్వు చదివావా, నీకు అర్థమైందా? అంటే నాకు అది అర్థం కాదు కొన్ని కొన్ని, మరి ఎలా చెప్పగలిగో. కానీ బైబిల్ చదివితే చక్కగా అర్థమవుతుంది, స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. అయినప్పటికీ ఒకవేళ నువ్వు భగవద్గీత ఇస్తానంటే నేను తీసుకుని వెళ్తా, నేను చదువుతా అని చెప్పన్నాను. సరే అజీజీ, ఖచ్చితంగా నేను ఇస్తానని ఇవ్వు, ఐ విల్ టేక్ ఇట్. కానీ ఒకరోజు తర్వాత నేను తన భగవద్గీత తీసుకున్న తర్వాత ఒకరోజు తనకి బైబిల్ ఇస్తా, ఒకసారి బైబిల్ నువ్వు కూడా చదువు, ఇప్పుడు తనకు ఆ కృతజ్ఞత బాగుంటుంది. లాస్ట్ టైం నేను భగవద్గీత ఇచ్చినప్పుడు అజీజీ తీసుకున్నాడు, ఇప్పుడు తను ఇచ్చినప్పుడు నేను కూడా తీసుకోవాలి కదా. రెండోది తనకేమర్థమైంది, క్రైస్తవులంటే ప్రేమించేటువంటి వాళ్ళు, క్రైస్తవులంటే అవసరతలు ఉన్న వారికి సహాయం చేస్తారు అని అర్థమైంది. ఒక చిన్న రెండు విత్తనాలు అక్కడ పడ్డాయి. నేను అనుకున్నాను, దేవుడు బలహీనముగా ఉన్న ఆ కుటుంబం కొరకు కాదు, కానీ ప్రత్యేకంగా నీ కోసం, నీ కుటుంబం కోసం దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు అని నాకు అర్థమైంది. కృష్ణనందు ప్రియమైన దేవుని బిడ్డారా, మంగళవారం ఒక రోజు ఒక దేవుని కోసం, గురువారం ఒక రోజు ఒక దేవుని కోసం, శుక్రవారం ఒక రోజు ఒక దేవుని కోసం, శనివారం ఒక రోజు ఒక దేవుని కోసం ప్రతిరోజు వ్రతాలు చేస్తూ అమ్మాయి బహుభయంకరమైన విగ్రహారాధనలో ఉంటూ, దైవ చింతన, విగ్రహారాధన కాదు కానీ బహుభయంకరమైన దైవ చింతనలో ఉంటూ తను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి పూజలు చేస్తూ ఉంది. అమ్మాయి పేరు మున్ని దత్త, మున్ని దత్త గుర్తు పెట్టుకోండి. మీ ప్రార్థనలో అమ్మాయిని యాడ్ చేయండి. ప్రభు చిత్తమైతే ప్రభు ద్వారములు తెరిచి అమ్మాయితో పాటు ఆ కుటుంబం మొత్తాన్ని ప్రభు కొరకు సంపాదించటానికి మనం చేసింది చిన్న సహాయమే. కానీ ఈ చిన్న సహాయం వారిలో ఎంత ప్రభావితాన్ని చూపిస్తుందంటే, మా వాళ్ళెవ్వరు కూడా ఇలా ముందుకు రారు, ఇలా సహాయం చేయరు. మా వాళ్ళెవ్వరు కూడా ఇలా మరణ పడకలో ఉన్న వాళ్ళ దగ్గరికి రారు, వాళ్ళని పట్టించుకోరు. కానీ యూ క్రిస్టియన్స్ విల్ డూ దాట్. ఆ చిన్న సాక్ష్యం చాలదా? చిన్న విత్తనం చాలదా ఏదో ఒక రోజు ఫలించటానికి? తీసినందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనము వర్ధిల్లిన కొలది మనము సంఘానికి ఇవ్వాలి, అవసరతలో ఉన్న వారికి ఇవ్వాలి, సువార్త ప్రకటన, సువార్త విస్తరణ కొరకు ఇవ్వాలి, అది ఉపయోగపడాలి. సో అందుకోసమే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మీలో మీరు కూడుకున్న ప్రతి ఆదివారము ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులను ఎంచి పత్రికలు ఇతరో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటి తెలుసా, మీరన్నీ కలెక్ట్ చేసి పెట్టండి నేను వచ్చి తీసుకెళ్తానన్న పౌలు. మీరన్నీ కలెక్ట్ చేసి పెట్టండి నేను వచ్చి తీసుకుని వెళ్తా, నేనే తీసుకెళ్ళాలి, నేనే ఇవ్వాలి అక్కడ. నో, పౌలుకి పబ్లిసిటీ అవసరం లేదు. వాళ్ళెవరో పంపిస్తున్న దాన్ని ఇక్కడ ఇచ్చి తాను క్రెడిట్ పొందుకోవాలని కూడా ప్రయత్నం చేయడం లేదు. చాలా సందర్భాల్లో మనం ఇలాంటి క్రెడిట్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను అందుకోసమే నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా ఏదైనా ఇచ్చినా వాళ్ళు కూడా చెప్తాను, అమ్మ మీ కంటికి నేను కనబడుతున్నా అజయ్ అనే వ్యక్తి. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అజయ్ అనే వ్యక్తి తన పాకెట్లో నుంచి ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. ఎందుకంటే అజయ్ ఈజ్ ఎ బెగ్గర్, అజయ్ దగ్గర ఏమి ఉండదు. మరి ఎలా ఇస్తున్నాను ఇంత, ఎలా సహాయం చేస్తున్నాను ఇంత అంటే, ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ సెండింగ్ త్రూ అదర్ పీపుల్ అండ్ హీఈస్ యూజింగ్ మీ ఇన్ ద మిడిల్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్. నేను కేవలం పోస్ట్ మ్యాన్ మాత్రమే, పంపించింది ఆయన, ఇచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు, పుచ్చుకునేది నువ్వు, మధ్యలో నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే, ఆడ తీసుకొని నీకు అందించా అంతే. చాలా సందర్భాల్లో మనం క్రెడిట్ ని మనం దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, క్రెడిట్ ని మనం దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, నేనే ఇచ్చినట్లు, నేనే చేసినట్లు. నో నో, పౌలు ఇప్పుడు ఆ క్రెడిట్ ను ఉపయోగించుకోవచ్చు. పౌలే తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చి ఇదిగో నేనే మీకు తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పి ఉపయోగించుకోవచ్చు. కానీ పౌలు అలా అనడం లేదు. ఎవరు యోగ్యులని మీరు ఎంచుతారో, ఇవి తీసుకుని వెళ్ళడానికి ఎవరు వర్తి అని మీకు అనిపిస్తుందో వాళ్ళ చేతే పంపించండి. వాట్ ఎ వండర్ఫుల్, వాట్ ఎ వండర్ఫుల్. క్రెడిట్ ని దోచుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. వాస్తవానికి ఇప్పుడు పౌలు చెప్పడం ద్వారానే పౌలు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యే వర్ధిలను కొలది వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. బట్ పౌల్ డజంట్ వాంట్ టు స్టీల్ దట్ క్రెడిట్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. నేను కూడా వెలుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియా సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. జాగ్రత్త గమనించండి, నేను కూడా వెళ్ళడం ఒకవేళ అవసరమైతే మళ్ళీ ఇంక వేరే వాళ్ళు ఎందుకు, నా చేతికి ఇచ్చే నేనే తీసుకెళ్ళి ఇచ్చేస్తానులా. నేను కూడా ఒక వెళ్ళడం యుక్తమైతే వెళ్తాను, బట్ లెట్ దెమ్ ఆల్సో కమ్, వాళ్ళను కూడా నాతో రానివ్వండి, వెళ్తాం ఇస్తాం. రెస్పాన్సిబిలిటీ క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. అయితే మాసిడోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను. నౌ ఐ హ్యావ్ ఎ డిజైర్ టు విజిట్ మాసిడోనియా. గనుక మాసిడోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. నేను ఈసారి మాసిడోనియాకు వచ్చినప్పుడు మరలా నేను క్రిందిలారా మీ యొద్దకు రావడానికి నేను ఇష్టపడుతున్నాను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలమంతయు గడుపుదును, అప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ఆల్రెడీ పౌలు కొరింది పట్టణంలో 1.5 సంవత్సరములు అక్కడ మిషనరీ పరిచర్య జరిగించాడు. ఎందుకనంటే అక్కడ ప్రభు పౌలుతో చెప్తాడు, నేను అపొస్తల కార్యములు అయితే 19 అధ్యాయం అనుకుంటాను, అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. పౌలా నువ్వు ధైర్యముగా నిలబడి పట్టణములో మాట్లాడు, ఈ పట్టణంలో నాకు బహు విశేషమైన జనమున్నది. కానీ కొరంది పట్టణం గురించి మీరు ఆలోచన చేస్తే, కొరంది పట్టణం గురించి రాయబడిన మాట్లాడి తెలుసా, కొరంది పట్టణములో బహుభయంకరమైనటువంటి వ్యభిచారం ఉంది, వావి వరసలు లేనటువంటి వ్యభిచారం ఉంది. ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నటువంటి, ఒకడు అలా ఉంచుకుంటే దాన్ని ఖండించినటువంటి, దాన్ని గద్దించిన, దాన్ని హెచ్చరించినటువంటి అంత బహుభయంకరమైనటువంటి విగ్రహారాధన ఉంది, వ్యభిచారం ఉంది, విచ్చలవిడి జీవితం ఉంది, బహుభయంకరమైనటువంటి పాపులు కొరింది పట్టణంలో నివసిస్తున్నారు. ఇలాంటి పట్టణం గురించి అసలు ప్రభు ఏమనాలి? అది చెడిపోయిన పట్టణం, అది పాడైపోయిన పట్టణం, అది నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అసలు అక్కడ ఎక్కువ రోజులు ఉండొద్దు, అక్కడ ఉంటే నువ్వు కూడా పాడైపోతావు, పౌరాను దూరంగా వెళ్ళిపో. అదండి మనమైతే ఇలాగే బిహేవ్ చేస్తాం. కానీ ప్రభు అంటున్నాడు ఆ పట్టణం బాగా చెడిపోయింది, బాగా పాడైపోయింది, అయితే నువ్వు అక్కడే ఎక్కువ కాలం ఉండు, అక్కడే ఎక్కువ పని చెరిగించు. నా కొరకు బహు విశేషమైన జనం ఉన్నది, నువ్వు పనిచేస్తున్న చోట అక్రమం అత్యధికంగా ఉందా, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట అందరూ లంచగొండి ప్రజలేనా, నువ్వు పనిచేస్తున్న చోట పరిస్థితులు అనుకూలంగా లేవా? ఇప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా, ఏమైనా ప్రార్థన చేస్తావో తెలుసా? ప్రభువా ఈ ప్రదేశములో నేను నిలవబడలేను ప్రభువా, దయచేసి ఈ ప్రదేశములో నుంచి నన్ను దూరంగా తీసుకుని వెళ్ళిపో, ఎక్కడైనా ఒక మంచి సహవాసము, మంచి ఫెలోషిప్, అంత క్రైస్తవులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాళ్ళు అలాంటి ప్రదేశాలకి నన్ను తీసుకుని వెళ్ళు ప్రభువా, ఇక్కడ నన్ను ఉంచొద్దు ప్రభువా, ఇక్కడ నేను ఉండలేను ప్రభువా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హుషయానికి జ్ఞాపకం చేస్తాను, దేవుడు నిన్ను అక్కడ ఉంచింది, అక్కడి నుంచి నిన్ను బయటకు తీసుకురాకుండా ఉన్నది నీకోసం కాదు, నశించిపోతున్న 99 మంది కోసం. ఈ 99 మందికి సువార్తను ప్రకటిస్తే వినే ఇది లేదు, సువార్తను ఎవరైనా ప్రదర్శిస్తే చూసి మార్పు చెందడానికి అవకాశం ఉంది. ప్రభు ఆలోచన చేశాడు, ఈ 99 మంది నశించిపోతున్నటువంటి గొర్రెలు, అసలు ఆయన కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, 99 నీతి గొర్రెలు ఆయన దగ్గర ఉంటే 99 నీతి గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్ళిపోయాడు ఆయన. అలాంటిది ఇప్పుడు 99 గొర్రెలు నశించిపోతా ఉంటే ఆయన మౌనంగా ఉంటాడా? ఆలోచన చేశాడు ఏం చేయాలి, అజయ్ని గాని మనం అక్కడికి పంపిస్తే, అక్కడ ఉంచితే, ఆఫీస్ లో ఉంచితే, జస్ట్ ఆ యూనిక్నెస్ ని, ఆ ప్రత్యేకతను తన చూపిస్తాడు అని చెప్పి అనుకుని అప్పుడు ప్రభు అంటున్నాడు ఇక్కడే ఉండు. ప్రభా కొరింది పట్టణం అంతా వ్యభిచారంతో, విగ్రహారాధనతో, జూదములతో బహుభయంకరంగా నిండిపోయింది అని అంటే దేవుడు అంటున్నాడు నాకు అక్కడ బహు విశేషమైన జనం ఉన్నది, పౌలా యు స్టే దేర్. 6 నెలలు పౌలు అక్కడే నివసించాడు, డేరాలు కుట్టుకుంటూ, తన కుటుంబాన్ని పోషించుకుంటూ, మరొక పక్క సువార్తను ప్రకటిస్తూ. ఈవెన్ పౌలు సంఘాన్ని స్థాపించిన తర్వాత కూడా, అక్కడ సంఘం స్థాపించబడిన తర్వాత కూడా ఎన్ని బహుభయంకరమైనటువంటి తప్పిదములు ఆ సంఘములో ఉన్నాయో పౌలు మరలా వాటన్నింటినీ సరిచేస్తూ ఉత్తరాలు రాస్తున్నాడు. ఆ ఉత్తరాలు చదివితే మనకు అర్థమవుతుంది ఎన్ని కంప్లైంట్స్ వీళ్ళ మీద, ఎన్ని కంప్లైంట్స్. ఒక్క కొరింది సంఘానికి మాత్రమే పౌలు 3 పత్రికలు రాశాడు. అఫ్కోర్స్ ఈరోజు మన దగ్గర 2 పత్రికలే ఉన్నాయి, ఒక పత్రిక మిస్ అయింది, మొదటి పత్రిక మిస్ అయింది, 2వ పత్రికను మనం మొదటి పత్రిక అనుకుంటున్నాం, 3వ పత్రికను మనం 2వ పత్రిక అనుకుంటున్నాం. ఆ మొదటి పత్రికలో పౌలు ఏం రాశాడో మనకు తెలీదు, ఇట్ ఈస్ ఎ హిస్టరీ, అది చరిత్ర. అఫ్కోర్స్ మనకు దానికి లేఖన ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నేను నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం లేదు, నేను అందరిలో అందరికంటే పాపుల్లో ప్రథముణ్ణి, దౌర్భాగ్యుణ్ణి, జ్ఞానం లేని వాడిని, చదువు లేనటువంటి వాడిని, ఆరోగ్యం లేనటువంటి వాడిని, అయినప్పటికీ ప్రభు అలా నిలబెట్టి వాడుకుంటున్నాడు. ఈరోజు నేను లా కాలేజీలో చదువుతున్నప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మందిలో దాదాపు 80 మంది మందు తాగుతారు ఇంక్లూడింగ్ ఆడపిల్లలు, 80 మంది సిగరెట్లు తాగుతారు ఇంక్లూడింగ్ ఆడపిల్లలు. వాళ్ళు నన్ను కూడా పిలుస్తారు, ఎందుకంటే నేను వీళ్ళందరికీ నేను సువార్తను ప్రకటించాలి అని అంటే, వీళ్ళందరినీ నేను ప్రభు కోసం సంపాదించుకోవాలంటే నేను దూరం ఉంటే కాదు కదా, వీళ్ళలో ఒకళ్ళగా కలిసిపోవాలి కదా, వీళ్ళు ఒకళ్ళగా ఉండాలి కదా అని చెప్పి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ప్రారంభించాను. సో కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు అజయ్ కమ్ లెట్స్ హ్యావ్ అజయ్జీ కమ్ లెట్స్ హ్యావ్ డ్రింక్ అని పిలుస్తారు. కొన్నిసార్లు బయటికి వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు, హోటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్మోక్ చేస్తారు. కానీ నాకు చాలా కష్టం, అసలు మాకు స్మోక్ చేస్తే పక్కన నిలబడలేను నేను. అసలు అక్కడ ఉన్నప్పుడైతే కంప్యూటర్ దూరం అయిపోతాను, ఎందుకంటే తాడు చేతి కింద కళ్ళు తాగుతూ వాడి పక్కన మనం నిలబడినా కానీ మనం కూడా తాగుతామని చెప్పి అనుకుంటారు. అక్కడ సిచ్యువేషన్ అది. బట్ ఇక్కడ 99 మంది అలాగే ఉన్నారు కాబట్టి నేను వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోతానంటే ఇంక నేను వచ్చింది ఇక్కడికి వేస్ట్. నేను ఎవరితో ఎవరు చెప్పుకోవాలి? పరిశుద్ధులకి నీతి మంతులకి వెళ్ళి చెప్పుకోవాలా? పరిశుద్ధుల కోసం నీతి మంతుల కోసం ఎంత దూరాల్సి రావాల్సిన అవసరం లేదు కదా, పాపుల కోసమే కదా. ఇక్కడ 99 మంది అదే స్టేజ్ లో ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళ మధ్యలో నించున్నా వాళ్ళు తాగుమని అడుగుతారు, నో ఐ హావ్ ఎ కమిట్మెంట్ అని అంట. స్మోక్ చేయమని అడుగుతారు, నో ఐ హావ్ ఎ కమిట్మెంట్ అంటాను. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ముందుంటాను, వాళ్ళకి సహాయం చేస్తాను. వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటాను, వాళ్ళకి సహాయం చేస్తాను. వాళ్ళతో కలిసి ఆడుతాను, వాళ్ళతో కలిసి పాడుతాను. కానీ వాళ్ళతో కలిసి సినిమాలు చూడను, సినిమాలకు వెళ్ళను. వాళ్ళతో కలిసి మందు తాగను, వాళ్ళతో కలిసి సిగరెట్లు దిగను తాగను, వాళ్ళతో కలిసి చెడ్డ మాటలు మాట్లాడను. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏమర్థమైంది తెలుసా? అజయ్జీ ఈజ్ యూనిక్. మనందరిలో అజయ్జీ ఒక ప్రత్యేకముగా ఉంటాడు, ప్రత్యేకమైనటువంటి వాడు. మిలీ వల్ల ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసిపోయింది అదేమనంటే హీఈస్ ఎ క్రిస్టియన్. వాళ్ళ ప్రశ్నకి ఇప్పుడు జవాబు వచ్చేసింది, ఎందుకు అజయ్జీ ప్రత్యేకంగా ఉంటాడు, ఎందుకు అజయ్జీ మనలాగా సిగరెట్ తాగడు, మందు తాగడు, సినిమాలకి రాడు, కనీసం చెడ్డ మాటలు కూడా మాట్లాడే, ఎప్పుడు కూడా ఎవరికైనా అవసరం ఉందంటే సహాయం చేయడానికైతే ముందు వచ్చేస్తాడే, ఏంటి? వై హీస్ యూనిక్నెస్? యూనిక్ అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే బికాస్ హీఈస్ ఎ క్రిస్టియన్. చాలదా టెస్టిమోనీ? బికాస్ హీఈస్ ఎ క్రిస్టియన్. ఓ, క్రిస్టియన్స్ అంటే వీళ్ళు యూనిక్ గా ఉంటారు, స్పెషల్ గా ఉంటారు. సువార్త ప్రకటించడానికి అనుకూలత లేనటువంటి పరిస్థితుల్లో సువార్తను ప్రదర్శించడం మన జీవితాల ద్వారా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు మరలా నేను కొరింథీ పట్టణానికి రావడానికి ఇష్టపడుతున్నాను అని అంటున్నాడు. వీలైతే శీతాకాలం అంతయు మీతోనే గడుపుతాను, ఒక సీజన్ మీతో ఉంటాను అని ఇష్టపడుతున్నాడు. ఆ తర్వాత కావాలంటే నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి మీరు నన్ను సాగనంపవచ్చు. ప్రభువు సెలవైతే మీ యొక్క కొంతకాలముండి నిరీక్షించుచున్నాను గనక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. కాయానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించినది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనక పెంతకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందను. ఫస్ట్ ఇప్పుడు నేను ఎఫెసుకు వెళ్తున్నాను, అయినప్పటికీ ఈ మార్గ మధ్యలో నేను మీతో కలిసి ఏదో హడావుడిగా మాట్లాడేసి ఆహే బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. నేను కొంచెం సమయాన్ని వెచ్చించుకొని సమయాన్ని కూర్చుకొని అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి మీతో ఎక్కువ సమయం గడపాలని ఇష్టపడుతున్నాను. దీన్ని నేను మరొక మాటలో చెప్పాలంటే ఫాలో అప్. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. మనం చాలా సార్లు ఏదో ఒక 2 మాటలు సువార్తను అలమాట చెప్పేసి వెళ్ళిపోతాం, కానీ వాళ్ళని ఫాలో అప్ చేయం. ఫాలో అప్ చేయడం ఇంపార్టెంట్. మరలా వాళ్ళని విజిట్ చేయడం ఇంపార్టెంట్. మరలా వాళ్ళని పలకరించడం ఇంపార్టెంట్. మరలా వాళ్ళ అవసరతలు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు పౌల్ చేస్తున్న అదే ఫాలో అప్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు ఎఫ్ఎస్సీకి ఒకసారి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మళ్ళీ 2వసారి వెళ్తా ఉన్నాడు. ఎందుకని? అక్కడ తను ఎదిరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎదిరించే వాళ్ళప్పుడు వెళ్ళకుండా ఆగిపోవచ్చుగా? అక్కడికి వెళ్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరలా వాళ్ళతో కూర్చొని బలహీనులను మరలా సరి చేయడానికి, అట్ ది సేమ్ టైం కొరింథీకి మరలా వెళ్ళాలి. ఇదంతా కూడా ఫాలో అప్. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కడితో ముగిస్తున్నాను? 16వ అధ్యాయము నేను 9వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ మనం 10వ వచనం నుంచి మరికొన్ని విషయాలను మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. వితోడిన మాటలు మన హృదయాల్లో ఫలించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను తిరిగి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ ప్రార్థనలో మున్మి దత్త, షీఈస్ ఎ ప్యూర్ అస్సామీస్. ఇప్పుడు దాకా అస్సామీస్ని చేరుకోవడానికి నాకు ద్వారం దొరకలేదు. ఇప్పుడు ఒక ద్వారం తెరవబడింది. తర్వాత ఇక్కడ అహోమ్ అనే ట్రైబ్ ఉంది. ఇవన్నీ కాలేజీలో నేను చేరడం వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు. అహోమ్ అనేటువంటి ట్రైబల్ ప్రజలు ఉన్నారు, యహోమ్ అనేటువంటి ట్రైబల్ ప్రజలు. వీళ్ళు స్పిరిట్ ని మనలోన ఆత్మను నమ్ముతారు, ఆత్మే దేవుడు అంటారు, ఆత్మలోనే శక్తి ఉంది అని అంటారు. కానీ ఇప్పుడు వారితో నాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి ఇప్పుడు ఇంకొక అహోమ్ తెగకు సంబంధించిన వాళ్ళు కూడా, అజిజీ ఒక్కసారి నువ్వు మా ఇంటికి రావాలి, మా పేరెంట్స్ అందరికీ నీ గురించి చెప్పాము, వాళ్ళందరికీ నువ్వు తెలుసు, వాళ్ళు రావాలని ఇష్టపడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఇన్విటేషన్ ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకోవడానికి, ఈ అహోం తెగ ప్రజల్ని, ఈ స్థానిక అస్సామీస్ ప్రజల్ని కూడా చేరుకోవడానికి దేవుడు కృప చూపించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను తిరిగి ఈ సమయాన్ని అధ్యక్ష వరకు అప్పగిస్తున్నాను.